సప్తనామ సంకీర్తన తప్ప మీ దగ్గర మరొకటి ఉండదు. అది కోట్ల కంటే ఎక్కువ విలువ. తద్వారా ఈ జన్మలో తరించవచ్చు. గురువు తరించినట్టుగా మిగతా వాళ్ళు తరించరు. అందుకే నా యోగం అన్నాడు ఆయన. కానీ ఈ యోగం పొందడానికి వీడు పడుతున్న శ్రమ అంతా ఆయన పడలెట్టారు. అది అందుకని ఏమన్నాడు ఆయన, వచ్చే జన్మలో అయినా ఇటువంటి యోగం ఇవ్వండి అన్నాడు ఆయన. కాబట్టి సృష్టిలో ప్రతివాడికి కొన్ని కష్టాలు ఉంటాయి. ఆ కష్టములన్నీ గరుత్మంతుడికి చెప్పుకున్నారు. గరుత్మంతుడు కళ్ళారా చూశాడు. అసలు రాశారండి కొన్ని చోట్లయితే, ఎక్కడ చూసినా ఆనందముగా ఉన్నాము అని చెప్పేవాళ్ళు నూటికి కోటికి ఒకళ్ళు ఇద్దరు తప్ప ఇంచుమించుగా ఎక్కువ కష్టాలే చెప్పారు. ఆయనకి రైతుల కష్టాలు, మనుష్యుల కష్టాలు, నడిచేవాడి కష్టాలు, వాహనం ఉన్నవాళ్ళ కష్టాలు, లేనివాడి కష్టాలు, ఇలా ఒకటేంటి. డబ్బు ఎక్కువైపోతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ దాఖలు చేయడానికి ఎలాగని గింజుకుపోతున్న వాళ్ళు, జిఎస్టీ కష్టాలు చెప్పుకునేవాళ్ళు, ఈ బ్లాక్ మనీని వైట్గా మార్చుకోవడానికి పడే కష్టాలు, ఇవన్నీ గరుత్మంతుడు చెవుని వేస్తూ ఉంటే ఆయనకి మతిపోయి, ఈ మానవులు ఎలా తరిస్తారా బాబు అనుకుని ఒక్కసారిగా నారాయణ అని నారాయణ స్మరణ చేశాడు. టక్కన ఆయన రూపాయనికి వచ్చింది. రివ్వు ఎగిరిపోయి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. వెళ్ళడంతో ముక్కు కాళ్ళు అన్ని నేలకి తాటించి సాష్టాంగ నమస్కారం చేసి నారాయణ వాసుదేవ పరంధామ పాహి పాహి అన్నాడు. శ్రీ మహావిష్ణువు నవ్వుకుని, చక్కగా కాలినడకన తీర్థయాత్రలు చేశావా, అన్ని క్షేత్రాలలో రూములు మకాములు అన్నీ బాగున్నాయా, చక్కగా దారిలో నడుస్తున్నప్పుడు ఉప్పుడు పిండి అదేదో ఉంటుంది మధ్య బంశీరవ ఉప్మాలు ఇవి కూడా దొరికాయా, కాఫీ దొరికాయా, అన్నీ దొరికాయా, సుఖంగా ఉన్నాయా అని ప్రశ్నిస్తే, ఏం ప్రభు ఈ భూలోకంలో నా తిండి తెప్పలు నా యాత్ర గురించి నేను ఎప్పుడు పట్టించుకోను, అది ఎలా ఉన్నా సాగుతుంది, కానీ ఇదేం మానవులు వాళ్ళు ఏదో సుఖంగా ఉంటున్నారు అనుకున్నాను నేను, ఎక్కడ ఒక్కడు సుఖంగా ఉన్నట్టు కనబడ్డాం, అందరూ దుఃఖంతో ఉంటున్నారు, ఎందుకు వీళ్ళందరికీ ఈ దుఃఖం, ఈ దుఃఖం నుంచి వీళ్ళు ఎలా విముక్తి పొందుతారు, ఎలా వీళ్ళకి ఆనందం కలుగుతుంది, ఆఖరికి మహారాజ పదవిలో ఉన్నవాడికి దుఃఖమే, బానిసకి దుఃఖమే అంటే, అప్పుడు ఆయన చెప్పాడు, నాయన అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం, మంచైనా చెడ్డైనా చేసిన దానిని ప్రతి వ్యక్తి అనుభవించక తప్పదు. ఒక పని చేశాం, ఆ పని ఫలితం అనుభవించక తప్పదు. నేను ఒకనొకప్పుడు ఈ చరాచర జగత్తునంతా సృష్టించాలి అనుకున్నాను, ఒక సంకల్పం చేశాను. నిజానికి నాకు రూపం లేదు, గుణము లేదు, కర్మ లేదు, అయినా కావాలని ఒక సంకల్పం చేసుకుని నేనేం చేశానన్నమాట, ఒక రూపాన్ని సంపాదించాను. ఆ రూపమునకు విరాట్ పురుషుడు అని పేరు. దానికి ఏమని పేరు? విరాట్ పురుష రూపము అని పేరు. ఈ విరాట్ పురుషుడికి కాళ్ళు భూమిగా మారాయి. నిజానికి అప్పటికింకా ఈ పంచభూతాలు లేవు, ఆయన కాళ్ళ నుంచి భూమిని సృష్టించాడు. అందుకే మనకి విష్ణు ధ్యాన శ్లోకం ఏముంటుంది, భూః పాదౌ అంటే భూమి ఆయనకి పాదములు, పాదముల నుంచి భూమిని సృష్టించాడు ఆయన. తర్వాత ఆకాశాన్ని శిరస్సు నుంచి శిరోద్యౌ అంటే శిరస్సు ద్యౌ ఆకాశం అయ్యింది. అగ్నిహోత్రుణ్ణి ముఖం నుంచి సృష్టించాడు. శరీరము నుంచి నారములు నీళ్లను సృష్టించాడు. ముక్కు నుంచి వాయువులను సృష్టించాడు. ఇలా ముందు పంచభూతాలని సృష్టించాడు. క్రమంగా అనేక లోకములను సృష్టించాడు. ఈ లోకములన్నిటిల్లోనూ ప్రాణులను సృష్టించడానికి ఆయన శరీరంలో ఒక మార్పు వచ్చింది. ఆ మార్పు వల్ల బొడ్డులోంచో తెల్ల తామర పువ్వు బయటకు వచ్చింది. ఆ తామర పువ్వులోంచి చతుర్ముఖుడైన బ్రహ్మ పుట్టుకొచ్చాడు. ఈ బ్రహ్మను ఏం చేశాడు, నాయన నువ్వు ఈరోజు నుంచి నీ సంకల్పంతో రకరకాల ప్రాణుల్ని 84 లక్షల జీవరాశుల్ని సృష్టించన్నాడు. తన శరీరములో సగభాగం, అందుకే శివుడికి కేశవుడికి భేదం లేదు. విరాట్ పురుషుడు అంటే శివకేశవులు ఇద్దరు యొక్క అభేదతత్వం. అందుకే తనలో సగభాగమైన ఈశ్వరుణ్ణి నాతో కలిసి ఇటు సృష్టి స్థితి లయలు మూడు చెయ్యన్నాడు. బ్రహ్మగారు రకరకాల ప్రాణులు సృష్టించాడు. ఈ ప్రాణులు సృష్టించి ఏం చేశాడు, మీరు ఈ రోజు నుంచి నేను చెప్పిన మార్గంలో నడుచుకోండి. ఈ మార్గమునకు ధర్మ మార్గము, శాస్త్ర మార్గము అని పేరు. ఈ శాస్త్రములలో చెప్పబడినట్టుగా నడుచుకుంటే మీకు సుఖం కలుగుతుంది, ఆరోగ్యం ఉంటుంది, మీ శరీరములు విడిచిపెట్టాక మా త్రిమూర్తులను మా దగ్గరికి తీసుకెడతాం. ఈ శాస్త్రములలో చెప్పిన దాన్ని చెయ్యొచ్చో చేయకూడదో ఆలోచించే శక్తి మీకు ఇస్తున్నాను అన్నాడు బ్రహ్మ. దానికి విచక్షణ అని పేరు. విచక్షణ అంటే ఏమిటనమాట, ఒక వ్యక్తి ఇలా చెయ్యవచ్చు లేక చెయ్యకూడదు అని ఆలోచించే జ్ఞానాన్ని విచక్షణ అంటారు. దానిని బ్రహ్మదేవుడు ప్రాణులకు ఇచ్చాడు, శాస్త్రములు ఇచ్చాడు. ఆ శాస్త్రములు మళ్ళీ ఏం చేశాడు, శృతులుగా అంటే వేదములుగా, స్మృతులుగా, పురాణములుగా, ఇతిహాసములుగా, ఉపపురాణములుగా, మళ్ళీ మహాత్ములు రాసిన సంహితులు స్మృతులుగా అందించాడు. ఇప్పుడు ఏంటనమాట, ఆలోచించే శక్తి మనకిచ్చాడు, ఏం చెయ్యొచ్చో చేయకూడదో చెప్పాడు, వాటిని ఆచరణలో పెడితే చెయ్యొచ్చు అన్న వాటిని చేస్తే ఎక్కడున్నప్పుడు సుఖపడతారు, శరీరం విడిచి నా దగ్గరకు వస్తారు. అందులో ఉన్నదాన్ని వద్దు అని నేను చెప్పాను, అది చేస్తే ఎంత నష్టమో మీకు తెలుసు, అయినా మనస్సును అదుపులో పెట్టలేక మీ విచక్షణని ఉపయోగించక చెయ్యకూడనివి చేస్తే దానివల్ల మీరు నశించిపోతారు. అలా నశించిపోయి రోగాల పాలైతే మిమ్మల్ని శిక్షించడానికి మళ్ళీ నరకలోకాన్ని, అదే మంచి పనులు చేస్తే సుఖం పొందడానికి స్వర్గలోకాన్ని, ఈ రెండు లోకాలని ఇస్తున్నాను. ఒకటి అతలం, ఒకటి పరమ పవిత్రమైన స్వర్గం, మధ్యలో మీరు భూమి మీద ఉండండి అని బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించాడు. అందుకే ప్రారంభకాలంలో మంచి లేదు చెడ్డ లేదు, ఎందుకని ప్రారంభకాలంలో అంతా పరమాత్మ సృష్టి, పరమాత్మలో ఉన్నటువంటి కిరణములు ఆత్మల రూపంలో బయటకు వచ్చాయి. ఓ పెద్ద సముద్రం ఉంది, సముద్రంలోంచి ఒక కెరటం బయటకు వచ్చి ఒడ్డు మీద పట్టంలా, అలాగే పరమాత్ముడు ఒక సముద్రం, ఆ సముద్రంలో ఉన్న కెరటాల లాంటి వాళ్ళం జీవాత్మలం, వీళ్ళందరూ బయటకు వచ్చాక మళ్ళీ ఎప్పుడైనా వెనక్కి తిరిగి సముద్రంలో కలిసిపోవాలి, అంటే పరమాత్మలో కలవాలి, ఆ కలిసిపోతే ముక్తి, కలవకుండా ఒడ్డునుంటే ఇదిగో జీవ రూపం. మనందరం ప్రస్తుతం పరమాత్ముడిని పిలువబడేటటువంటి ఒక మహాసముద్రంలోంచి బయటకు వచ్చి ఒడ్డు మీద పడి దూరంగా కొట్టుకుపోయి తిరుగుతున్న కెరటాలం అన్నమాట. ఈ అలలన్నీ ఇప్పుడు అందులోంచి బయటకు వచ్చి అలలు విలవిల్లాడుతున్నాయి. ఏమని, అయ్యో ఆయనలోంచి బయటకు వచ్చాం, ఎప్పటికైనా మళ్ళీ ఆయనలో కలవాలి కలవాలి కలవాలని ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నమే మధ్యలో సాధన. ఈ సాధన వల్ల ఈ అల అందులోకి వెళ్ళొచ్చు, లేదా విలవిల్లాడుతూ ఇంకా కొంతకాలం ఇక్కడ ఉండొచ్చు. ఈ సాధనకి కావలసిన శాస్త్రములన్నీ ఇచ్చాడు ఆయన. మొదట్లో చాలామంది శాస్త్రమును తూచా తప్పకుండా చేశారు. సూర్యోదయమునకు ముందు లేవడం, సూర్యభగవానుడికి నమస్కరించటం, హరినామస్మరణ చెయ్యటం, నగర సంకీర్తన చెయ్యటం, సంధ్యావందనం చెయ్యటం, కష్టపడి వ్యవసాయం చేయటం, గృహ నిర్మాణాదులు చేసుకోవటం, భూమిలో ఉన్నటువంటి ధాతువులు బంగారం వెండి మొదలైన వాటిని బయటికి తీయటం, శుద్ధి చెయ్యటం, నవరత్నములను సేకరించటం, లోకశ్రేయస్సు కోసం ప్రజానీకాన్ని అభివృద్ధి చెయ్యడం, ఆలయాలు కట్టించడం, ధర్మశాలలు కట్టించడం, అన్నసత్రాలు కట్టించటం, వృక్ష సంపద పెంచటం, జలాన్ని నిలవ ఉంచటం, ఈ పనులన్నీ చేశారు. క్రమక్రమంగా వీళ్ళల్లో కొంత మార్పు వచ్చింది, విచక్షణని వినియోగించుకోవడం మానేశారు. ఇదేదో కొత్త పదార్థం బాగుందనుకున్నారు. మత్తు పదార్థాలు చెట్లల్లో ఉన్నటువంటి నవలడం మొదలెట్టారు, గంజాయి లాంటివి, ధూమపానం మొదలెట్టారు, చెట్లల్లోంచి ధాన్యాల్లోంచి గోధుమల్లోంచి రకరకాలైన మద్యాలు తయారు చేయడం మొదలెట్టారు. ఇవి తాగుతూ ఉంటే కాస్త మత్తు వచ్చి తలకాయ తిరగడం పోదు, ఓహో అనిపించింది, దీనికి లొంగారు. ఇది తప్పు అని శాస్త్రంలో చెప్పినా సరే పర్వాలేదు, రే బ్రహ్మ అలా అంటాడు, రేపు పొద్దున వెళ్ళి దండం పెడితే క్షమించకపోడా అని ఒకడన్నాడు. ఈ విధంగా క్రమక్రమంగా విచక్షణ పోయింది, ధర్మం తప్పారు, అధర్మ మార్గంలోకి వెళ్ళడం మొదలుపెట్టారు, రకరకాల పనులు చేయడం మొదలుపెట్టారు. ఈ పనులకి కర్మ అని పేరు. సత్కర్మ ఆచరణ చేశారు అనుకోండి, అటువంటి వాళ్ళందరినీ మంచి పనులు చేసిన వాళ్ళందరినీ సర్కారికి పంపారట. అదే దుష్కర్మాచరణ చేశారు, వీళ్ళకి దుష్కర్మలకు తగిన శిక్షలు వేయడానికి భూలోకంలో ఎలా అయితే జైళ్ళు ఉంటాయో అంటే యమకింకరుల్ని యమలోకాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి ఇక కర్మాచరణ వల్ల వాళ్లే వాళ్ళు చేసుకున్న పనుల వల్ల కొందరు నరకానికి పోయారు, కొందరు స్వర్గానికి పోయారు, కొందరు సుఖంగా శరీరం విడిచిపెట్టారు, కొందరు దౌర్భాగ్యపు బాధలతో శరీరం విడిచిపెట్టారు. ఎవరెవరు సుఖముగా శరీరము విడిచిపెడతారు, ఎవరెవరు కష్టపడి శరీరం విడిచిపెడతారు అనేది వాళ్ళ కర్మాచరణను బట్టి వచ్చింది, వాళ్ళు చేసుకున్న పనులను బట్టి వచ్చింది. ఆ తర్వాత నరకానికి పోయిన వాడైతే అక్కడ నరక బాధను అనుభవించి మళ్ళీ కొంతకాలం అయ్యాక మళ్ళీ భూమి మీద పుట్టడం మొదలెట్టారు. పూర్వజన్మలో చేసిన ఆ పాపం వల్ల నరకం అనుభవించి నరకం నుంచి విముక్తి పొంది భూమి మీదకి వచ్చారు గనక ఈ దౌర్భాగ్యులంతా ఏమయ్యారన్నమాట, భూలోకానికి వచ్చాక కుంటి జన్మ, గుడ్డి జన్మ, రోగిష్టి జన్మ ఇవన్నీ వచ్చాయి. అందుకే ఇవాళ మనం రోగాలు అనుభవిస్తున్నాం అంటే ఏంటనుకుంటున్నారు, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే, పూర్వజన్మలో మనం చేసుకున్నటువంటి పాపమే ఈ జన్మలో రోగము రూపంలో మనల్ని పట్టుకుంది, ఈ రోగానికి శాంతి పడాలి, అందుకే ఉత్తి మందులు వేసుకున్నంత మాత్రం చేత పాపములకు ప్రాయశ్చిత్తం అవుదుగా. ఔషధములు తాత్కాలికంగా ఉపశమనం ఇస్తున్నాయి కానీ పూర్తిగా ఎందుకు రోగం తగ్గట్లేదంటే పాప ప్రాయశ్చిత్తం అవ్వడంలా. అందుకనే పాపమునకు కూడా తగిన ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. జపాలు, తపాలు, దానాలు, ధర్మాలు చేస్తే పాప ప్రాయశ్చిత్తం అవుతుంది, అప్పుడు ఈ మందు పట్టిస్తుంది. కాబట్టి రోగమునకు మూల కారణం అది. ఈ పూర్వజన్మలో చేసిన పాపములు ఇటు రోగ రూపంలో, పిల్లల రూపంలో, భార్యాభర్తల రూపంలో, ఇంకా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ రూపాల్లో, ఇలా రకరకాల రూపాలలో ఆ వ్యక్తిని మళ్ళీ కొంగదీస్తుంది. మళ్ళీ అందులో కూడా అవయవాలు లేకుండా ఉండి రకరకాలుగా పుడతాడు. ఎవరి మాట వినని మూర్ఖులుగా లేక జ్ఞానులుగా పుడతారు. అదే స్వర్గానికి వెడితే అక్కడ సుఖాలు అనుభవించి సత్కర్మాచరణ వల్ల పవిత్ర జన్మెత్తుతారు. మీరంతా స్వర్గం నుంచి భూలోకానికి వచ్చిన పుణ్యాత్ములు కాబట్టి పురాణం వింటున్నారు, లేకపోతే గరుడ పురాణం ఎందుకు వింటారు? అక్కడికి వెళ్ళి ఇంట్లో కూర్చుని అంతఃపురం సీరియల్ చూద్దురు. కాబట్టి ఆ సీరియల్ వదిలిపెట్టారంటే మీరు సామాన్యులేం కాదు. ఈ రోజుల్లో కలియుగంలో నిజమైన దాత ఎవడు అంటే 1000 రూపాయలు దానం చేసేవాడు సామాన్య దాత. కానీ మీరు మహాదాతలు, కాలమును దానం చేస్తున్నారు. ఏకంగా 2 గంటల కాలం 6 గంటల నుంచి 8 గంటల వరకు ఏకధాటిగా ఇంట్లో సీరియల్స్ మానేసి వాట్సాప్లు చూడడం మాని, ఫోన్లు పక్కన పెట్టి నెట్లు చూడడం మాని, మెసెంజర్లు మాని, స్కైపులు మాని ఇక్కడ కూర్చుంటున్నారంటే అమ్మ బాబోయ్ బలిచక్రవర్తి కంటే, శిబి చక్రవర్తి కంటే మీరు ఉత్తములు. ఏం సందేహంలా చెప్పాడు, కలియుగంలో కాలమును ఎక్కువ కాలం ఎవడు భగవత్ సేవలో గడుపుతాడో వాడు ఉత్తమ దాత. నదాత ధనదాతాచ అంటే ధనము దానం చేసేవాడు దాతే, కానీ మహాదాత కాదు. మహాదాత ఎవడు? కాలమును సద్వినియోగం చేసుకునేవాడు. ఇలా సద్వినియోగం చేసుకునే పుణ్యాత్ములుగా స్వర్గం నుంచి వచ్చిన వాళ్ళు పుడతారు. ఈ విధంగా ఆయా వ్యక్తులకి కర్మములు, మళ్ళీ ఈ కర్మల నుంచి ఉపకర్మలు, ఇలా ఈ కర్మపుంజంలో పడిపోతున్నాం మనం. ఈ కర్మపుంజముల నుంచి విముక్తి పొందడం జీవన్ముక్తి నాయన. కర్మములే వాళ్ళకి సుఖ దుఃఖాలకి మూల కారణం. కర్మమే సుఖమూలంబగు కర్మంబె దుఃఖములనిచ్చు, కర్మమే దుఃఖములనిచ్చు కర్తలు తనకు కర్మములు బ్రహ్మకై నన్ను కర్మగుడై పరుల తడవగానేమిటికిన్. పోతన గారు ఎంత బాగా చెప్పాడు. కర్మమే సుఖమిస్తోంది, కర్మమే దుఃఖమిస్తోంది. కర్మం అంటే పని, నీ పని సుఖం, నీ పని వల్లే దుఃఖం పొందుతున్నావు. ఆఖరికి బ్రహ్మదేవుడికి కూడా ఆయన మంచి పనులు చేయటం వల్లే ఆ పదవి వచ్చింది, లేకపోతే పదవి రాదు. ఎవరికి పడితే వాళ్ళకి ఆ పదవి ఇవ్వడం ఆయన. సుఖదుఖములకు మూల కారణం కర్మం. అందుకే జీవి కర్మమును తిట్టుకోవాలి తప్ప ఇతరులను తిట్టితే ఉపయోగం లేదు. నన్ను వాడు కొట్టాడు, తిట్టాడు, వాడి వల్ల లాభం వచ్చింది, నష్టం వచ్చిందని ఇతరుల మీద పడద్దు. మనము చేసుకున్న పుణ్యపాపములే సుఖ దుఃఖముల రూపములో మనల్ని వెంటాడి వస్తున్నాయని గ్రహిస్తే చాలు. అనగానే అప్పుడు గరుత్మంతుడు, ఎవడు ఎలాగ సుఖంగా శరీరం విడిచిపెడతాడు, ఎవడు దుఃఖంతో శరీరం విడిచిపెడతాడు, సుఖ దుఃఖములతో శరీరం విడిచిపెట్టడానికి ఏం చెయ్యాలి అని మొదటి ప్రశ్న వేశాడు. అప్పుడు ఆయన చెప్పాడు, సద్భిరాసీత సతతం సద్భిక్కుర్వీత సంగతిం సద్భిహి వివాదం మైత్రీంచ నా సద్భిక్కించిదాచరేత్తు. ఇంతకీ గరుత్మంతుడు భూలోకంలో తీర్థయాత్రలు చేయబట్టి మనల్ని చూడబట్టి ఆయనకు అనుమానం వచ్చి విష్ణువుని ప్రార్థిస్తే విష్ణువు గరుత్మంతుడికి సమాధానం చెబితే అది మధ్యలో నారదులు వారు విని వ్యాసునికి చెబితే వ్యాసుడు గ్రంథంగా రాస్తే దాన్ని నేను మీకు చెబుతున్నాను. ఇదంతా ఇంత మహాయోగం. సాక్షాత్తు శ్రీమన్నారాయణుని వాహనం గరుత్మంతుడంతటి వాడు లోకశ్రేయస్సు కోసం ప్రశ్నించడం ఏమిటి, ఆ ప్రశ్నకి హరి సమాధానం చెప్పడం ఏమిటి, ఆ సమయంలో అక్కడ నారదుడు ఉండడం కూడా యోగం కదా. నారదుడే అక్కడ లేకపోతే ఇది విని కంఠస్థం చేసి నారదుడు దీన్నంతా రికార్డు చేసి పెట్టాడు. అసలు కెమెరామన్ ఆయనే అక్కడ. నారదుడు కేవలం వీణలో దాన్నంతా కూడా చక్కగా రికార్డు చేసేసి దాన్ని పట్టుకొచ్చి వ్యాసునికి అప్పగించాడు. వ్యాసుల వారు గ్రంథం కింద రాసి మనకు అందించారు. ఎంత మహోపకారం జరిగింది. అందులో గరుత్మంతుడికి మొట్టమొదట భగవంతుడు చెప్పిన మాట, ఈ లోకములో సాధువులు సుఖంగా ఉంటారు. సాధువులంటే ఎవరు? సాధ్యమైనంత వరకు శాస్త్రములను అతిక్రమించకుండా ఉంటారు, వ్యసనములకు దూరంగా ఉంటారు, ప్రతి ప్రాణిలో పరమాత్మని చూస్తారు. మాతృవత్ పరదారేషు, పరస్త్రీలను చూస్తే తల్లిని చూసినట్టు చూస్తారట. పెళ్ళైన స్త్రీలు తల్లుల దగ్గరికి వస్తే మాతృమూర్తి అని దండం పెడతారు. ఎట్టి పరిస్థితుల్లో పరస్త్రీలో కామాన్ని వాళ్ళు వెతకరు గాక వెతకరు. అసలు ఆ ఊహే తప్పండి బాబు, మహాపాపం కూడా. ఓ ఇద్దరు మాట్లాడుకుంటే ఇంకా అక్కడి నుంచి ఎక్కడ లేని పుకార్లు పుట్టించేస్తున్నాం మనం. ఎంత దరిద్రం అది అలవాటు. ఆ అలవాట్లోంచి ముందు బయటపడాలి మనం. ఎట్టి పరిస్థితులలోనూ నీచమైన సంబంధం ఎవరికీ అంటగట్టకూడదు, ఆ పుకార్లు పుట్టించకూడదు. దానివల్ల వచ్చే ఎన్ని పాపాలు ఉంటాయో, ఎన్ని నష్టాలు ఉంటాయో ఎన్నిసార్లు చెప్పారో ఈ పురాణాల్లో. పరస్త్రీలను చూడగానే ముందు తల్లిని చూసినట్టు చూసి ఒక నమస్కారం పెట్టండి. మాట వరస కూడా దుర్బుద్ధితో చూడద్దు. అటువంటి వాడు సుఖంగా శరీరం విడిచిపెడతాడు. మొట్టమొదటి చెప్పింది మాతృవత్ పరదారేషు, రెండోది పరద్రవ్యేషు లోష్టవత్. 111వ అధ్యాయం గరుడ పురాణంలో 12వ శ్లోకం ఇది. పరద్రవ్యాన్ని మట్టి బిడ్డ కింద చూడండి. కోటి రూపాయలు అక్కడ కట్టల కింద పడిపోయినా చీ మరకొద్దు, అది ఎవరికో అందజేద్దామని ప్రయత్నిద్దాం. మట్టి ఎంతో అది అలా చూడాలి. దానివల్ల ఒకవేళ తాత్కాలికంగా 1 కోటి రూపాయలు అనిపిస్తుంది, కానీ ఈ కోటి ఆ తర్వాత మన జీవితాన్ని 1 కోటి జన్మలు వచ్చేలా చేస్తుంది, దరిద్ర జన్మలు వచ్చేలా చేస్తుంది. మన ద్రవ్యం పోతే సంతోషించండి, హాయిగా ఆనందించాలి. అమ్మయ్య పెంట పోయింది, పేడ పోయింది అనుకోండి. మహానుభావుడు భక్త తుకారాం గారు, ఆయన ఇల్లుని లాగేసుకున్నారు కొంతమంది. ఇల్లు పోతే ఏడవలేదు ఆయన. ఆ భగవంతుడు నాకు ఇల్లు అనే ఒక బంధం ఇచ్చాడు, ఈ బంధాన్ని ఆయనే తొలగించాడు. బంధ విముక్తి అయిందని ఆనందపడ్డాడు ఆయన. రోడ్డు మీద పడుకోవడానికి ఇష్టపడ్డాడు ఆయన. అయితే భగవంతుడు అలా పడుకొనిస్తాడా? కొంతమందిని పంపించాడు, రైతులు వచ్చి గుడిసేసి పెట్టారు, ఆ గుడిసెలో కూర్చుని భగవన్ నామం చేసుకున్నాడు ఆయన. మనము మనకు ఏదో పోతుందనే బెంగ ఎప్పుడు పెట్టుకోవద్దు. వీటిని పోగేసుకోకండి. ఎంత పోగేసుకున్నా చివరికి ఉపయోగం ఒకటే. ఎన్ని కొంపలు కొట్టినా, ఎంత ఆస్తి పోగేసినా దీనివల్ల ఏం ఉపయోగం లేదు. పరద్రవ్యేషు లోష్టవత్, అలాంటి పరద్రవ్యాన్ని చూస్తే ఓ మట్టి బిడ్డ కింద భావించండి. కష్టపడి సంపాదించినదైనా మనతో రాదు. అటువంటిది ఇతరుల యొక్క ధనమును అపహరించి పోగేసుకుని బంగారమో లక్షో మిగిలితే దాని మాట వరస కూడా తాకండి. వద్దు, మనకొద్దు. భగవంతుడు మన కష్టార్జితం ఎంత ఇచ్చాడో అంతా మనం హాయిగా ఉన్న రోజుల్లో అనుభవిద్దాం. దైవ కార్యాలకు వినియోగిద్దాం, సత్కార్యాలకు వినియోగిద్దాం. పోయేటప్పుడు దీన్నంతా ఓ సత్కార్యానికి వినియోగించి రాసేసిపోండి. అంతే, ఎందుకు పలికిరది? తర్వాత మనం చచ్చాక మనతో పాటు రాదు, మన వారసులకు పెడుతుంది అనేది భ్రమ. ఇవ్వవలసింది ఇవ్వండి, ఎలాగో వాడు బతకాలి కనుక. మిగతా అది ధర్మాచరణానికి వాడండి. ధన వ్యామోహం తగ్గించుకోండి. దానికి అలాంటి వాడు సాధు. సాధు అంటే మొట్టమొదటి ఏం చెప్పాడు? మాతృవత్పరదారేషు, పరస్త్రీలని తల్లిలా చూడాలి. పరద్రవ్యేషు లోష్టవత్. ఈ శ్లోకం స్వయంగా భగవంతుడు నారాయణుడు గరుత్మంతునికి గరుడ పురాణములో 111వ అధ్యాయంలో చెప్పిన శ్లోకం, 12వ శ్లోకం శ్లోకం కూడా చెబుతున్నాను మీకు. ఆచారకాండలో అంటే మొదటి కాండలో, అది 3 కాండల్లో మొదటి కాండ ఆచారకాండ, అందులో చెప్పాడు పరస్త్రీలని తల్లిలా చూడు, పరద్రవ్యాన్ని మట్టిలా చూడు. తర్వాత ఏం చెప్పాడు? ఆత్మవత్ సర్వభూతేషు, ప్రతి ప్రాణిని నిన్ను ఎలా చూసుకుంటావో అలా చూడు. నిన్ను నీవు ఎట్లు చూసుకుంటున్నావో ఇతరులను అలా చూసుకో, వదిలిపోతుంది. కొంచెం కష్టమే, అయినా ప్రయత్నించు. ప్రతి ప్రాణిలో పరమాత్మ ఉన్నాడు కాబట్టి నన్ను చూసుకున్నట్టే వాళ్ళను కూడా చూద్దాం. అంటే వాళ్ళని హింసించను, కొట్టను, తిట్టను, బాధ పెట్టను, వాళ్ళకి మోసం చేసి వాళ్ళ సొమ్ములు ఆక్కోను అనుకో, అప్పుడు లోకం ఎంత సుఖంగా ఉంటుందండి. నిన్ను నువ్వు ప్రేమించుకుని ఇతరులను ద్వేషించడం వల్ల కదా ఈ తగాదాలు వస్తున్నాయి. ఇతరులను ఎందుకు మోసం చేస్తున్నావు? వాడు వేరు, నేను వేరు. వాడి డబ్బు నాకు రావాలనే కోరిక, కానీ వాడు కూడా బాధపడతాడు. వాడి ఆత్మ కూడా నా ఆత్మ వంటిది అనుకున్నప్పుడు పొరపాటు కూడా వాడిని నువ్వు మోసం చేయలేవు. చూస్తూ చూస్తూ పక్క వాడిని మనం బాధ పెట్టలేము. ఇన్ని రకాలుగా ఆలోచించి ప్రతి ప్రాణిని ప్రేమించాలి. ఇదే యథాతథంగా భాగవతంలో ప్రహ్లాద చరిత్రలో కూడా ఆత్మవత్ సర్వభూతేషు అంటాడు. తన యందు అఖిల భూతములందు ఒక భంగి సమహితత్వం బున జరగువాడు. ఎంత అందంగా చెప్పాడు పోతన గారు. తనను తాను ఎలా చూసుకుంటున్నాడో ప్రతి ప్రాణిని అలా చూసేవాట ప్రహ్లాదుడు. తన పాయసం తిని పక్క వాళ్ళకి సున్నం పెట్టేవాడు కాదు, తాను పాయసం తింటే తన తోటి వాళ్ళకి పాయసమే పెట్టేవాడు ఆయన. అంత జాగ్రత్తగా చూశాడు ఆయన. ఇది సాధు లక్షణం. యహ్ పశ్యతి స పండిత, ఇలా ఎవడు చూస్తాడో వాడు పండితుడు. అంటే మళ్ళీ వెనక్కి వచ్చి 3 గుర్తుపెట్టుకోవాలి. పరస్త్రీలని తల్లిలా చూడాలి, పరద్రవ్యాన్ని మట్టిలా చూడాలి, తనను చూసుకున్నట్టుగా ఇతరులను చూడాలి, అందరిలో పరమాత్మను చూడాలి. ఈ 3 లక్షణములు ఎవరి దగ్గర ఉంటాయో వాడు పండితుడు. అంతేగాని పండితుడు అంటే 4 అక్షరాలు చదువుకున్నవాడు కాదు, పుస్తకాలు చదివినవాడు పండితుడు కాడు. వాడు ఊరికే చదువుకున్న విద్యావేత్త. పండితుడు అంటే ఈ 3 లక్షణములు కలిగినవాడు. అటువంటి వ్యక్తికి సాధువని పేరు. ఆ సాధువులు సుఖంగా శరీరం విడిచిపెడతారు. సాధువులతో స్నేహం అన్నాడు, అనగా నిరంతరం సాధువులతో కలిసి తిరగడం, వాళ్ళ మాటలు వినడం, వాళ్ళల్లా మాట్లాడడానికి ప్రయత్నించడం, వాళ్ళని పోషించడం, వాళ్ళతోటే కలిసి తిరగడం, దీనికి సజ్జన సాంగత్యం అని పేరు. సద్భిరాసీత సద్భిరుర్వీత సంగతిం, మహాత్ములతో స్నేహం చేస్తే సుఖంగా శరీరం విడిచిపెడతాం. తాను సాధువులో ఉండాలి. ఒకవేళ సాధువులో ఉండలేకపోయినా రెండో లాభం ఏమిటి, రెండో పని ఏమిటి, సాధువులతో స్నేహం చెయ్యాలి. మనం చివరి రోజులలో మంచం మీద పడి రోగములతో తీసుకుపోకుండా సుఖంగా శరీరం విడిచిపెట్టాలంటే అయితే సాధువులులాగా అవ్వాలి. సాధువులం కాలేకపోయినా సాధువులతో స్నేహం చేస్తే కూడా సుఖమరణం వస్తుంది. ఇప్పుడు కాదు, చివరి రోజులో చెప్పింది అది, వార్ధక్య మరణమే వస్తుంది, అకాల మరణం రాదు. సజ్జన సాంగత్యం చేసేవాళ్ళు లేదా సత్సాంగత్యం పేరుతో గురువారాలు ఇక్కడ భజన చేసేవాళ్ళు, ఇలాంటి భజన పరులందరికీ కూడా ముందు పూర్ణాయు వస్తుంది, చివరి రోజుల్లో సుఖంగా వెళ్ళిపోయేలా చేస్తాడు. అంతేగాని మంచం మీద పడిపోయి ఇతరుల చేత చాకరీ చేయించుకుంటూ చచ్చిపోయే దుస్థితి రానివ్వడం. సద్భి వివాదం మైత్రించిన సద్భి కించిది ఆశ్చర్యం. అసలు ఒకవేళ పొరపాటున వాదోపవాదాలు చేయవలసి వచ్చినా మహాత్ములతో చెయ్యి, ఎందుకంటే వాళ్ళు సరైన మార్గం చూపిస్తారు. స్నేహము కానీ మాట్లాడడం కానీ ఇవి సాధువులతోటే సజ్జనులతోటే చెయ్యాలి. నీచులతో మాట్లాడరాదు, నీచులతో స్నేహం చెయ్యరాదు. నీచులతో స్నేహం చేయడం నరకం, సాధువులతో స్నేహం చేయటం స్వర్గం అంటే అది. కాబట్టి ఏ పరిస్థితులలోనూ కూడా నీచులతో యుద్ధం చెయ్యకండి, నీచులతో వాదించకండి. లోకములో కొంతమందిని చిటికి వాటికి వేలెత్తి చూపించి కొట్టి తిట్టి జాతి ద్వేషాన్ని పురికొల్పి నిత్యం ఏదో రకంగా వివాదాలు రేకెత్తించే నీచులతో స్నేహము చెయ్యడము కానీ, వారి మాటలు ఎక్కువ వినడం కానీ, వారిని ప్రోత్సహించడం కానీ ఇవి చేయకూడదంతే. పండితైశ్చ వినీతైశ్చ ధర్మజ్ఞైః సత్యవాదివిః బంధనస్థోపి తిష్టేచ్చ నతురాజ్యే కలైస్సహ. అద్భుతమైన శ్లోకం ఇది. నీకు జైలైనా పర్వాలా, కానీ మహాత్ములతో కలిసి జైల్లో కూర్చో. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో జైల్లో కూర్చోవలసి వస్తే దానికి కూడా ఇష్టపడు, కానీ జైల్లో నీ పక్కన మంచివాళ్ళు ఉండేలా చూసుకో. నీచులతో కలిసి రాజ్యం పంచుకో. గవర్నమెంటు ఫామ్ చెయ్యాలి, అప్పుడు కాస్త మంచివాళ్ళతో కలు. ఒకవేళ గవర్నమెంట్ ఫామ్ అవ్వకపోయినా పర్వాలేదు, దరిద్ర పార్టీతో కలిపి మాత్రం గవర్నమెంట్ ఫామ్ చేయొద్దని చెప్పాడు. అంటే పాపాత్ములతో సుఖాలు మనం పంచుకోకూడదు. వాడు 1,00,000 రూపాయలు ఇస్తాడు కాక పాపాత్ముడు, ఎందుకంటే మనకది దేవుడు ఆలయం పడగొట్టి దాన్ని నమ్మేసుకుని అందులోంచి 1,000 రూపాయలు పట్టుకొచ్చి గురువుగారు దీంతో అమ్మవారికి కవచం చేయించండి అంటే కవచం చేస్తే ఉపయోగం ఏంటిది? వాడు దేవాలయం పడగొట్టి 1,00,000,000 సంపాదించాడు, ఆ పాపిష్టి సొమ్ము నాకు ఇస్తాడా? దాంతో నేనేమో దేవుడికి కవచం చేయించన, కిరీటం చేయించన, ఇదెందుకు దరిద్రం? కష్టపడి సంపాదించే పుణ్యాత్ముల సొమ్ము రూపాయి అయినా పర్వాలా, పాపాత్ముల సొమ్ము 1,00,000,000 ఇస్తే కూడా అది మనకు నరకంతో సమానం. అందుకే అన్నాడు, పాపాత్ములతో కలిసి సుఖాలు అనుభవించకు, పుణ్యాత్ములతో కలిసి అవసరమైతే కష్టాలైనా అనుభవించు. యాత్రలు చేస్తే మహాత్ములతో చెయ్యి. ఒకవేళ అక్కడ నీకు కుదరకపోతే, ఇడ్లీ కుదరకపోతే అక్కడ ఆ పూట నువ్వు బహుశీర ఉప్మైన తిని పర్వాలా. కానీ నీచులతో కలిసి, తాగుబోతులతో కలిసి, పాపాత్ములతో కలిసి యాత్రలు చేయి. కష్టమైన పర్వాలా, మహాత్ములతో చేయి అవసరమైతే. ఇది మానవుడికి అనాయాస మరణం ఇస్తుంది. ఇటువంటి వ్యక్తులున్నారే వాళ్ళు సాధువులని పిలువబడతారు. సాధువులు సాధువులతో స్నేహం చేసేవారు సుఖంగా పెడతారట. ఇంకా చెప్పాడు చాలా అద్భుతమైన మాట చెప్పాడు, మనకి ఎలా బ్రతికామన్న దానికంటే ఎలా శరీరం విడిచిపెడుతున్నాం అన్నది ముఖ్యం. బ్రతికినంతకాలం హాయిగా బ్రతకాలి, శరీరం కూడా సుఖంగా విడిచిపెట్టాలి. 50 ఏళ్ళు 60 ఏళ్ళు బాగా సంపాదించి కీర్తి పొంది పదవులు పొంది చివరిలో 5-6 ఏళ్ళు మంచం మీద నానాయాతన పడి అన్నం పెట్టేవాడు లేక మంచం మీద మూలుగుతూ ముక్కుతూ చివాట్లు తింటూ పదవులు పోయి చీ అనిపించుకుంటూ కొడుకులు కూతుళ్ళు ఎవరూ లేకుండా దరిద్ర మరణం పొందితే అది నిజమైన జీవితం అంటారా? ఆలోచించండి. బతికున్న రోజుల్లో నువ్వు దేవుడు అని పొగిడినారు, కానీ చివరి రోజుల్లో వాడు దేవుడు కాస్త జీవుడు అయిపోయాడు, మంచం మీద పడ్డాడు, అన్నం లేదు, హఠాత్తుగా తెచ్చాడు, ఏమిటి ఉపయోగం? ఇప్పుడు ఈ జీవితం అంతా సుఖంగా బ్రతికిన దానికంటే చివరి రోజుల్లో సుఖంగా బ్రతకడమే అవసరం మనకి. 40 ఏళ్ళు 50 ఏళ్ళు నానాయాతన పడినా పర్వాలేదు, కాస్త వార్ధక్యం వచ్చాక సుఖంగా 10 మంది చేత మెప్పు పొందాలి, వేళకెంత అన్నం తినడానికి కావలసిన ఐశ్వర్యం ఉండాలి, ఆరోగ్యంగా బ్రతకాలి, మంచం మీద ఏ బాధ పడకుండా ఆసుపత్రి పాలవకుండా చావాలి. అది ఉత్తమమైన జీవితం అంటారు, దాన్ని గుర్తుపెట్టుకోండి. అది ఉత్తమ జీవితం అంట. జీవి ఎవడు భాగ్యవంతుడు? పూర్వే వయసి అంటే పూర్వ వయస్సునందు ఓ 50 ఏళ్ల లోపు ఎన్ని సుఖములు పొందినా వాడు సుఖవంతుడు కాదు, వాడు సుఖజీవనం గడిపినవాడు కాదు. 50 ఏళ్ళు దాటిన తర్వాత ఎవడు నిజంగా సుఖపడుతున్నాడో, ఎవడు ఎక్కువ ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాడో, ఎవడు చచ్చిపోయేటప్పుడు మంచం మీద పడకుండా ఉంటాడో, ఆసుపత్రి పాలు కాకుండా ఉంటాడో, రోగములతో మలమూత్రముల మధ్యలో కొట్టుమిట్టాడకుండా శరీరం విడిచిపెడతాడో, వాడు యోగజాతకుడు. అది రావాలంటే ఏం చేయాలి? ఇక్కడి నుంచి చెప్పుకొచ్చాడు. ప్రత్యక్షణం గొప్పదనమాట. తోయాన్నదాన పరాయణుండగువాడు వేదనారహితుడై విడుచునడలు. వీలున్నప్పుడల్లా మంచినీళ్లు దానం చేసేవాడు హాయిగా జీవిస్తాడు, చివరిన సుఖంగా ప్రాణం విడిచిపెడతాడు. కొంతమంది చచ్చిపోయే ముందు దాహం దాహం అని ఇలా కొట్టుకుని తీరా గొంతుకులోకి నీళ్లు పోస్తుంటే నీళ్లు వెళ్ళక చచ్చిపోతారు. చూసారా? నేను అలాంటి వాళ్ళని చూశాను, ఎంతోమందిని చూశాను. చివరి రోజుల్లో మంచం మీద పడిపోయి గుటకలు వేస్తూ మంచినీళ్ళు మంచినీళ్ళు అంటూ ఉంటే పాపం పిల్లలు నోట్లో నీళ్లు పోసినా నీళ్లు దిగేవి కాదు, గొంతులో పుండు పడిపోయి క్యాన్సర్ వచ్చి నీళ్లు దిగక దాహబాధతో చచ్చారు, అలమటించిపోయి. సెలైన్ లెక్కించేవారు వాళ్ళకి. ఇది ఎంత బాధ! అందుకే వీలున్నప్పుడల్లా మంచినీళ్ళు దానం చేయండి. పూర్వం చలివే అంతరాలు అందుకే పెట్టేవారు. వేసవకాలంలో మంచినీళ్లు కొనుక్కుని తాగే దుస్థితి నుంచి ఈ రోజుల్లో మీరు విముక్తి పొందేలా చేయొచ్చు. ఇప్పుడు మంచినీళ్ళకి కటకట వచ్చింది. ఎవడికి వాడు వాటర్ బాటిల్స్ కొనుక్కు తాగుతున్నాడు, ప్యాకెట్లు కొనుక్కు తాగుతున్నాడు. ఇంచుమించుగా చాలామంది పేదవాళ్ళు కొనుక్కోలేక నానాయాతన పడుతున్నారు. ఏ బస్ స్టాండ్ దగ్గరో, మీ ఇంటి దగ్గరో, 4 రోడ్ల కోడల్లోనో ఓ చలివే అందరం పెట్టండి. ఒక్కళ్ళు చేయలేకపోతే 10 మంది కలవండి, కలిస్తే చాలా తేలిగ్గా చేయగలుగుతారు. అక్కడ చక్కని మినరల్ వాటర్ పెట్టండి, ఫ్రెష్ వాటర్ పెట్టండి, చల్లని కొండలో పోయండి, అందరికీ చక్కగా నీళ్లు గ్లాస్తో పోసి ఇవ్వండి. మీరు దానివల్ల వచ్చే సుఖం పొందుతారు, హాయిగా దాహబాధ లేకుండా ఉంటారట యావజ్జీవితం. చివరి రోజుల్లో మంచినీళ్ళకి కట్ట కట్ట కట్టపడి చావకుండా సుఖంగా వెళ్ళిపోతారు. నేను చూశాను కాబట్టి చెబుతున్నాను. గణపవరం అనే ఒక ఊళ్ళో ఒక ఆయన ఉండేవారు. 30 ఏళ్ళు చలివేంద్రం నడిపాడు ఆ పుణ్యాత్ముడు. ఆయన చివరి రోజుల్లో ఎంత సుఖంగా వెళ్ళాడు తెలుసా? ఉద్ధరణితోటి వాళ్ళ మనవడు నీళ్లు పట్టుకొచ్చాడు. ఆయన కుర్చీలో కూర్చుని, మనవడ మా అబ్బాయి ఇంట్లో లేడు, వెండి గిన్ని లోపల నుంచి పట్టుకురా, దాంట్లో నీళ్లు పోయి తులసీ దళాలు అయి ఉద్ధరణి అందులో పెట్టు, తులసీ దళాలు కాసేపల తిప్పు అందులో, ఆ నీళ్లు నోట్లో పోయిరా, కొంచెం దాహంగా ఉందన్నాడు ఆయన. అంటే పక్క నుంచి వాళ్ళు ఆవిడంది, ఏమికేమన్నా పిచ్చా, మీరు ఆరోగ్యంగా మాట్లాడుతున్నారు, ఉద్ధరణితోటి తులసి నీళ్ళు ఎవరు పోయించుకుంటారో తెలుసా అంది ఆవిడ. ఎందుకు చెప్పారో పోయి అన్నాడు ఆయన. మనవడు వచ్చాడు, ఆ నీళ్లు నోట్లో పోస్తూ ఉంటే నారాయణ నారాయణ అని శరీరం విడిచిపెట్టాడు ఆ నీళ్ళు తగిలి. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ఆయన 30 ఏళ్ళు చలివేంద్రం పెట్టాడు. ఆ పుణ్యాత్ముడు చివరి రోజుల్లో ఆయనకి 82 ఏళ్ళు 83 ఏళ్ళు హాయిగా కుర్చీలో కూర్చున్నాడు టీవీగా. సూర్యుడు ఉదయిస్తూ ఉండగా మనవణ్ణి పిలిచి వెండి గిన్నెలో నీళ్లు పోయించుకుని మంచినీళ్లు అందులో తులసీ దళం వేయించుకుని ఆ ఉద్ధరణితో తిప్పించుకుని నోట్లో పోయించుకుని వెళ్ళిపోయాడు ఆయన హాయి కూర్చుని. అసలు మతిలేదు, అది కూడా ఇంట్లోంచి బయటకు వచ్చి కూర్చుని. ఇప్పుడు చెప్పండి, ఇలా ఇదే మరణం అంటే, లేకపోతే మంచం మీద పడి చావే చచ్చేదా మరణం అంటే? ఇది ఎందుకు చేశాడు? మా నాన్నగారికి ఆయన పరమశిష్యుడు. నాన్నగారు ఏం చెబితే చేసాడు. నాన్నగారి కంటే కూడా ఆయన చాలా వయసులో పెద్దవాడైనా నాన్నగారి దగ్గర చాలామంది పెద్దవాళ్ళే శిష్యులు ఉండేవారు. నాకు లేరు, 70 ఏళ్ళవాళ్ళు 80 ఏళ్ళవాళ్ళు. అలాగే ఆయన నాన్నగారి దగ్గర నిత్యం కూర్చొని చదువుకునేవాడు పుణ్యాత్ముడు. ఆయన నాన్నగారు చెప్పారు, మన ఊళ్ళో బస్ స్టాండ్ దగ్గర మంచినీళ్ళు లేక యాత్ర పడుతున్నారు, కుళాయిలు వేళకి రావు, కాబట్టి మీరు చలివేంద్రం పెట్టండి అంటే 30 ఏళ్ళు తాటాకు పందిరి వేసి సొంత ఖర్చుతో 3 మనుషుల్ని పెట్టి ఆడవాళ్ళని మగవాళ్ళని రేయింపవాళ్ళు 3 నెలలు ఆయన ఎప్పుడు ఏప్రిల్ మే జూన్ ఈ 3 నెలలు పూర్తిగా చలివేంద్రం నడిపేవాడు. మళ్ళీ నీళ్ళల్లో కూడా కుళ్ళు నీళ్లు కాదు, చక్కగా కాచి చల్లార్చిన నీళ్లు. ఫిల్టర్ వాటర్ మీద కూడా నమ్మకం లేదు ఆయనకి, కాచి చల్లార్చి. ఆ రోజుల్లో మీరు ఆలోచించండి, 1970 77 మధ్యలో ఈ వాటర్ బాటిల్స్ ఉన్నాయా, అసలు ఈ గొడవ ఉందా, కాచి చల్లార్చి కొండల్లో పోసి ఇసకొండికి ఎంత ఉండేది, గుడ్డ పెట్టేవారు, మంచి తోమినటువంటి డొక్కులతో నీళ్లు పోసేవారు. అలా 30 ఏళ్ళు సొంత డబ్బుతో నీళ్లు పోసిన పుణ్యాత్ముడు. అప్పుడేమైంది, ఆ పుణ్యం వల్ల సుఖంగా వెళ్ళిపోయాడు. అందుకనే ఈ మారణగ గద్యంలో చెప్పాడు, ఈ అనువాదం చేస్తూ, తోయాన్నదాన పరాయణుండగువాడు వేదనారహితుడై విడుచునడలు. నిత్యం మంచినీళ్లు దానం చేసే పుణ్యాత్ముడు పరాయణుడు అంటున్నాడు ఇక్కడ. అన్నదానము లేక జలదానం అండల్లా, జలమును దానము చెయ్యాలనేటటువంటి పరాయణత్వంతో ఉండడం. పరాయణత్వం అంటే ఏంటనమాట, అది ప్రాణం. కొన్ని వస్తువులు అంటే మనకి ప్రాణం. పొద్దున్నే లేవగానే కాఫీ కాఫీ అని గిలగల నడిపోతున్నావా లేదా, అంటే నువ్వు కాఫీ పరాయణుడివి. టీ 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 అంటున్నావా, అంటే టీ పరాయణుడివి. ఈయన తోయ దాన పరాయణుడు. మంచినీళ్ళు పొయ్యాలి, మంచినీళ్ళు పొయ్యాలి, నా డబ్బులు ఖర్చు పెట్టాలి, వాడికి మంచినీళ్ళు ఇవ్వాలో 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 అనుకున్నాడు. ఇంత పిచ్చితోటి మంచినీళ్ళు పోసి 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 ఆ పుణ్యం వల్ల ఆయన అంత హాయిగా వెళ్ళిపోయాడు. అటువంటి వాడు వేదనారహితుడై విడుతున్నడలు. రమ్మంత బాధ లేకుండా హాయిగా నవ్వుతూ కొడుక్కి మనవడికి అందరికీ టాటా చెప్పి కళ్ళ ముందు వెళ్ళిపోతాడు వైకుంఠానికి. ఈ పని చేస్తుండండి మీరు, ఎప్పుడో ఒకప్పుడు వేసవకాలంలో చెయ్యండి. అందులో ముఖ్యంగా ఈ మధ్యన వాటర్ బాటిల్స్ చాలా అవసరం అవుతున్నాయి కనుక ప్రతి వాడికి. జలదానము చేయువాడు మాత్రం హాయిగా చల్లగా శరీరం విడిచిపెడతాడు. శరీరం కూడా తాపం ఎక్కదండి. ఇక్కడ గరుడ పురాణం ఒక మాట చెబుతుంది, చచ్చిపోయే ముందు శరీరం బాగా వేడెక్కిపోతుంది ముందు కొంతసేపు. అందుకే ఉష్ణం అంటారు, జ్వరం వచ్చినట్టు అయిపోతుంది అనమాట, తట్టుకోలేకపోతాడు కొంతమందికి. జలదానం చేసేవాడి శరీరం అంత వేడెక్కకుండా మెల్లిగా చల్లబడుతుంది. ఎలాగో చచ్చగా చల్లబడాలి, ఆ చల్లబడేది చల్లగా పోతే సుఖం కదా. అలాగే అన్నదానం కూడా, రెండవది అన్నదాన పరాయణత్వం. అన్నం పెట్టాలి, అన్నం పెట్టాలి, అన్నం పెట్టాలంటే ఓహో నిరంతరం ఉండాలి. ఇంటికొచ్చిన పుణ్యాత్మునికి యథాశక్తిగా అన్నం పెట్టండి, అంతకంటే పుణ్యం మరొకట్లేదు. డబ్బు ఇవ్వలేకపోయినా పర్వాలేదు, జలం అన్నం ఈ రెండూ మాత్రం లేదనకుండా చేయండి. ఎంతో కొంత పిడికిడి అన్నం పెట్టండి కనీసం. అందుకే మార్కండేయ పురాణం ఏం చెబుతోంది, అతిథిన్ కాల సమాగతున్ ఘనబుభుక్షార్థున్ పతిశ్రాంతునాతత మార్గోత్తత ధూళి ధూసరిత గాత్రస్వేద బిందూత్కరాన్వితున జ్ఞాత కులాభిదానుగని. ఎవడైనా మధ్యాహ్నం పూట మన ఇంటికి వచ్చి అన్నమో రామచంద్ర బాబోయి మలమల మాడిపోతున్నానని వస్తే, అలాంటి వాడిని అందులో మిట్ట మధ్యాహ్నం పూట వచ్చాడంటే వాడు తెగ తిరిగి వస్తాడు కదా. అటువంటి వాడిని ఎరా నువ్వు మా కేష్ట మా గోత్రమా మా ఊరా అని అడక్కో. వాడు కులం అడక్కు, శీలం అడక్కు, మతం అడక్కు, వాడు ఎవడో మనకు అనవసరం. ఆ వ్యక్తి చెమట కంపుతూ అసహ్యంగా ఉన్నా జుగుప్సగా ఉన్నా స్నానం చేయమని అనకుండా ఇంత అన్నం ముందు పెట్టి, ఇదో జబ్బు మనకు కొంతమందికి. వాడు ఒళ్ళంతా కంపు కొట్టుకు తిరుగుతున్నాడు, చెమట వాసన. బాబోయ్ వాడు జుగుప్సగా ఉన్నాడు, చూస్తూ చూస్తూ అన్నం ఎలా పెడతామండి అంత ఒక ఆవిడ. అందుకే ఇక్కడ ఏమన్నాడు, వాడు వేళకొచ్చాడు అన్నం అడిగాడు, అటువంటి వాడు జుగుప్సగా ఉన్నా ఘనభుభుక్షార్థుడు గనక అటువంటి వాణ్ణి అసహ్యించుకోకుండా భగవంతుడు ఈ రూపంలో పరీక్షించడానికి వచ్చాడని కనిపెట్టు. మంజునాథుడు ఈశ్వరుడు, మంజునాథేశ్వరుడు అనే పేరుతో ఉన్నాడు. ఆయన ఒక భక్తుడిని పరీక్షించాడు. ఆ భక్తుడి దగ్గరికి చింపిరి గడ్డంతో జుగుప్సాకరమైన కంపు శరీరంతో వెళ్ళాడు. వెళ్ళగానే వాడేం చేశాడు, స్నానం చేయి అన్నం పెడతానన్నట్ట. ఆకలికి వాడి చచ్చిపోతుంటే స్నానం ఏంటి, అన్నం పెట్టంటే స్నానం చేస్తే కానీ అన్నం పెట్టనన్నాడు ఈ అజ్ఞాన భక్తుడు. అప్పుడు ఆయన ఏం చేశాడు, నీళ్ళు ఎత్తిపోయి తొలుగు ఇదే స్నానం అన్నట్ట. చే దౌర్భాగ్యుడు ఇదే స్నానం అనరా, నీళ్ళు అంటాడు అన్నం పెట్టడం ఏమిటని తిట్టుకున్నాడు. నమశివాయ అంటే అన్నం పెడతానన్నాడు. మళ్ళీ ఇంకో కండిషను, నేను నమశివాయ అన్నాడు, నాకు శివుడి మీద నమ్మకం లేదన్నాడు ఆయన కావాలని. అప్పుడు కూడా మనం వాడు నమశివాయ అనకపోయినా, వాడు జుగుప్సగా ఉన్నా, స్నానం చేయకపోయినా, ఆకలితో ఉన్నాడు, ఆకలితో ఉండడమే అర్హత. కాబట్టి అర్హుడైన వాడికి అన్నం పెట్టడం అంటే ఇంకా వేరే అర్హత ఆలోచించక్కర్లా. అవతల వ్యక్తి యొక్క కులశీలం అడక్కు, వాడు శుభ్రంగా ఉన్నాడా లేదా అని ఆలోచించకు, స్నానం చేశాడా లేదా అని ఆలోచించకు. మనవాడమునా కాదా అనకండి, మన అన్న సత్రమే. ఇంకెవడికి అన్నం పెట్టననుకండి. ఇవాళ నువ్వు ఫలానా కులాం వాడిని నేను మా వాడికి తప్ప అన్నం పెట్టనంటే రేపు పొద్దున్న ఆ కులానికి వ్యతిరేకంగా యుద్ధం చేసే కులంలో పుట్టిస్తాడు తెలుసా. నిన్ను చెప్పాడు విష్ణుమూర్తి, నా కులమునకు తప్ప తక్కిన కులమునకు అన్నం పెట్టనని ఎవడంటాడో అటువంటి వాడిని తీసుకెళ్ళి వచ్చే జన్మలో ఈ కులానికి వ్యతిరేకముగా యుద్ధం చేసే కులంలో పుట్టించి వాడితో యుద్ధం చేయిస్తాడట. వాడి పెళ్ళంతో, వాడి బిడ్డలతో, మనవలతో యుద్ధం చేయిస్తాడు. ఈ కులం పచ్చ మరీ ఎక్కువైపోయిందండి బాబు. కొన్ని సత్రాల్లో అయితే మా కులం వాడు తప్ప ఇంకోటి రావడానికి వీల్లేదు, అసలు రూమ్ ఇవ్వమండం. ఈ దరిద్రపు జుగుప్సాకరమైన అలవాట్లోంచి పెట్టుకుంటే ఒక అన్నదానం దగ్గర మాత్రం రూములు పర్వాలేదు, ఎవరికైనా పెంచుకోండి, మన కులం కోసం పెట్టుకోండి. నీ ఆచారం ఉంటే నీ ఆచారం కలిగిన వాళ్ళతో కలిపి పెట్టకు, కానీ అన్నం పెట్టనని తిట్టకు, లేదా కుదరలేదండి అన్నం అయిపోయిందండి అని వినయంగా చెప్పి పంపు. అన్నదానం దగ్గర మాత్రం ఇంకా ఏ విధమైన కులమతాచారాలకి తావివ్వకు. అంతటి పరమ పవిత్రమైన అన్నం దానం అంత గొప్పది. నేను చెబుతున్నవన్నీ పురాణాల్లో ఉన్నవి. నా మీద కోపం వచ్చి నన్ను తిట్టుకున్నా నేనేం పట్టించుకున్నా, ఐ డోంట్ కేర్. ఎవడెంతకాలం బతుకుతాం? కుండ బద్దలు కొట్టాడు చెప్పి తీరాలి. మార్కండేయ పురాణంలో, దత్తాత్రేయ చరిత్రలో, గరుడ పురాణంలో చెప్పారు, ఇంటికొచ్చిన ముష్టివాణ్ణి వాడెవడైనా ఏ కులమైనా అసహ్యించుకోకుండా అన్నం పెట్టావా స్వర్గానికి వెడతావు, సుఖంగా శరీరం విడిచిపెడతావు. పాపం కుష్ఠరోగిని లేక కుష్ఠరోగిని, శ్వేతరోగిని లేక క్షయరోగిని అటువంటి వాడిని చూసి అసహ్యించుకుని అన్నం పెట్టకుండా దూరం నుంచి పో అన్నావా, తగిన ఫలితం నువ్వు అనుభవిస్తావు అని చెప్పాడు ఆయన. ఇంత ఎంతో కొంత పెట్టండి. మన ఇంట్లో పెట్టడానికి లేకపోతే ఒకవేళ కర్మగాలి, అస్సలు బియ్యం లేవు, అన్నం లేదు, అర్ధరాత్రి వచ్చాడు వండలేం, అప్పుడు బాబు ఏమనుకోకు, పెట్టాలనుంది, ఓపిక లేదు, సమయానికి ఏం లేవు అని వినయముగా చెప్పి పంపాలట, తిట్టకూడదట, చేతలవో అనకూడదట. ఇలాగా మంచినీళ్ళు, అన్నము ప్రేమతో దానం చేసేవాడు వేదనారహితుడై విడుచునడలు, ఏ వేదన లేకుండా కూర్చునివాడు కూర్చునే వెళ్ళిపోతాడు. అదృష్టం ఏమిటో తెలుసా, సుఖం ఏమిటో తెలుసా, కూర్చునివాడు కూర్చునే వెళ్ళిపోవటమే. నేను చెప్పాను కాబట్టి నమ్ముతారు కాబట్టి చెబుతున్నాను. ఇందాక చెప్పానే ఆ మహాత్ముడు అలా వెళ్ళాడు, కుర్చీలో కూర్చుని బయట కూర్చుని సూర్యుడికి నమస్కారం చేసి వెళ్ళిపోయింది ఒక ఆవిడ. మా నాన్నగారి పిన్ను ఒక ఆవిడ ఉండేది. ఆవిడ పిల్లలందరినీ పిలిచి, ఒరే నేను మధ్యాహ్నం 12 గంటలకు వెళ్ళిపోతున్నాను, నా చుట్టూ కూర్చుని హరినామస్మరణ చేయండి, నన్ను బయటికి తీసుకెళ్ళి మంచం మీద కూర్చోబెట్టండి అంటే శుభ్రంగా అటు ఇటు తిరుగుతున్నావు, బయట మంచం ఏమిటి అన్నారు తక్కిన వాళ్ళు. కానీ మా నాన్నగారికి ఆవిడ మీద నమ్మకం, ఆవిడ ఉత్తమురాలు, ఆవిడ ఒక గొప్ప సాధు స్త్రీ అని తెలుసు. అందుకే పిన్ని చెప్పిందంటే నమ్మాలి. అంటే మా నాన్నగారి పిన్ని అంటే మాకు బామ్మగారికి చెల్లెలన్నమాట. ఆవిడ్ని తీసుకెళ్ళి తులసికోట దగ్గర కూర్చోబెట్టారు. చక్కగా సూర్యుడికి దండం పెట్టింది. అందరూ నారాయణ అనండి అంది ఆవిడ. నారాయణ అంటూ ఉండగా టక్కు వెళ్ళిపోయింది, చెప్పి వెళ్ళిపోయింది ఆవిడ మధ్యాహ్నం 12 గంటలకు వెళ్ళిపోతానని. 12 గంటలకి అక్కడ గంట కొట్టారు హారతికి, ఈవిడ గంట కొట్టి వెళ్ళిపోయింది. కూర్చున్నావిడ ఏం తెలియలేదు ఆఖరిని కావాలని. పైగా అది సాక్షాత్తు శివరాత్రి పర్వదినం. ఇంకెంతకంటే ఏమిటి ఆశ్చర్యం, ఎందుకు ఈ శక్తి వచ్చింది? మా నాన్నగారు నాకు చెప్పారు, గరుడ పురాణములో తోయ అన్నదాన పరాయణుడు ఇలా చెప్పి వెళ్ళిపోతాడని ఉన్నది. మా పిన్ని కొన్ని వేల మందికి అర్ధరాత్రి 1 గంటకు కూడా వండి అన్నం పెట్టింది నేను చూశానన్నారు ఆయన. ఆవిడ ఏం చేసేదట, ఆ రోజుల్లో కట్టెలు పొయ్యి కదండి, పొయ్యి ఎప్పుడు లోపల ఎంతో కొంత నిప్పలో ఉంచేసేవారట, ఆరకుండా చూసేవారట తెల్లవారులు. ఎందుకంటే ఆరిపోతే మళ్ళీ పొయ్యి వెలిగించడం అదొక కష్టం కనుక. అర్ధరాత్రి 1 గంటకి ఒక ముష్టివాడు వచ్చి, అమ్మ సీతమ్మ తల్లి చచ్చిపోతున్నానంటే 1 గంటకి మళ్ళీ వాడిని కూర్చోబెట్టి, అక్కడ కూర్చోరా బాబు అని కూర్చోబెట్టి పెరట్లో ఆకేసి వేడివేడిగా అన్నం వండి, కూరలు ఉండేవి కనుక పులుసు పెట్టుకొచ్చి అప్పడాలేసి పెరుగుతో గడ్డ పెరుగుతో భోజనం పెట్టేది. అందువల్ల ఆవిడికి భగవంతుడు ఏం శక్తి ఇచ్చాడు, అన్నదానం చేసింది, జలదానం చేసింది, గౌరవించింది, ముష్టివాడి అండి పోనీ. ఏదో పద్మాగర్ గారికి అన్నం పెట్టిందంటే ఇంక కొత్త గురుభక్తినే ఉంటుంది. వాడు ఎవడో తెలియదు, ఎక్కడో గురదనాపరి నుంచి వచ్చాట, ఏదో పొరుగురు, వాడి జాతి ఏమిటో మతం ఏమిటో తెలుసా, అన్నం పెట్టింది ఆవిడ. అందుకే 12 గంటలకు వెళ్ళిపోతానని వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు గరుడ పురాణాలు చెప్పిన ఇలాంటివి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి, మీరు ప్రయత్నించి చూడండి. ఇందులో చెప్పినట్టుగా అన్నదానం జలదానం చెయ్యండి, ఎంత సుఖంగా పెడతారో నన్ను నమ్మి చెయ్యండి. మీకు 100 ఏళ్ళు వచ్చాక హాయిగా వయస్సు మీరాక సుఖంగా పెడతారు, మీరు అనుకున్న కోరిక తీరుతుంది. ఈరోజు మనం మొదటి రోజు కార్యక్రమాన్ని చెప్పుకున్నాం. రేపటి నుంచి కూడా ఇంకా 4 రోజులు ఉన్నది, అనేక శుభ విశేషాలు ఉన్నాయి. గరుడ పురాణం వినడం వల్ల వచ్చే లాభం ఏమిటో తెలుసా, గరుడ పురాణం విన్నవాడు మాత్రం నరకానికి వెళ్ళడు నేను రాసిస్తున్నా. మళ్ళీ రేపు కలుసుకునేదాకా, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్త నిత్యం లోకా సమస్త సుఖిన భవంతు.